سرویبھیو مہا بھکتے بھیو نما. ఇంతవరకు మా గురు సోదరులు సోదరులు పూర్ణిమ విషయాన్ని గురించి చక్కగా వివరించారు. మనకి జన్మ కలిగిన నాటి నుంచి తిరిగి మళ్ళా ఈ దేహాన్ని వదిలిపెట్టేంత వరకు మనం ఉన్నాము అని ఎలా తెలుస్తోంది, దేనిని బట్టి తెలుస్తోంది అంటే దేహానికి జనన మరణములు దేహానికి మాత్రమే కలుగుతున్నాయి, కానీ దేహానికి వృద్ధక్షయాలు కూడా ఆ విధంగానే ఉన్నాయి. వృద్ధక్షయాలు ఉన్నప్పటికీ ఎంత మార్పులు చెందుతున్నప్పటికీ దేనిని గుర్తించి చంటిపిల్లవాడు పుట్టగానే పుట్టాడు అని సంతోషాన్ని వెలుగుచ్చుతున్నామో తిరిగి పోయిన తర్వాత సంతోషమే తిరిగి బాధగా మారింది. ఎప్పుడప్పుడు ఈ బాధ సంతోషము, సంతోషము బాధ దేనిని బట్టి కలుగుతున్నాయి మనకి? దృశ్య ప్రపంచంలో మనం దేనిని చూసి వ్యామోహపడుతున్నామో ఆ వ్యామోహాన్ని బట్టి మనకి సంతోషము బాధ, బాధ సంతోషం ఈ రెండింటి మధ్యలోనే ఉన్నామండి మనం. అంటే మీరు అనొచ్చు, కొంతమందికి పిల్లలు పుడితే సంతోషం కాదండి దుఃఖం కూడా కలుగుతోంది అని. ఈ రెండింటి మధ్యలో మిశ్రమమే అది కూడా. ఎటువంటి వాళ్ళకి బాధ కలుగుతుంది? వాళ్ళకి వాళ్ళ పుట్టడం చేత బాధ కాదు, జనాల మధ్యలోకి రాలేక బాధ, చేసిన తప్పుని బయట పెట్టుకోవడానికి ఒక సాక్షిని భగవంతుడు బయటకు వదులుతాడు తెలియకుండా జరిగిన దానికి, లేకపోతే వాళ్ళు పోషించలేక. ఇటువంటిది ఉన్నదే అప్పుడు కూడా బాధ కూడా దేనికి మిశ్రమము? ఈ సంతోషంతో అక్కడ సంతోషం కలవకుండా ఉన్నదానికి మిశ్రమమై ఉన్నది కాబట్టి అడ్డొస్తోంది కనుక బాధ ఏర్పడుతుంది. రెండు ఆపోజిట్ శాంతం. రాత్రి 12 గంటల వేళలో నేను సూర్యుడిని చూడాలంటే నేను చూస్తావా? మనం దుర్లభం, చూడలేం. అలాగే మధ్యాహ్నం ఈ సమయంలో చీకటిని చూడాలంటే చూస్తామా? అంటే తలుపులు వేసుకుని చీకటిని కాసుమా, బయట ఉన్నటువంటి నల్లని చీకటి, ఎక్కడా కూడా కండు పొడుచుకుండా కనిపించినటువంటి చీకటి ఉంది. రాత్రిపూటే వస్తుంది అది, పగలరామంటే రా. ఎంత తేడా ఉన్నదో ఈ ఈ సంతోషం అన్నదానికి, ఈ బాధ అన్నదానికి, ఈ దేహం మీద దృష్టి ఉన్నంత వరకు దేహధారికి ఇవి రెండు తప్పవు. మరి సంపూర్ణమైనటువంటి ఆనందము తృప్తి అనేటువంటిది ఎవరి ద్వారా వస్తుంది మనకి అంటే, నీలో ఉన్న చైతన్యాన్ని నువ్వెప్పుడైతే గుర్తించి ఇది ఎప్పటికైనా మార్పు చెందేదే అన్నటువంటి అనుభవాన్ని ఎవరు పొందుతున్నారో వారికి నిత్య సంతృప్తి, నిత్య పూర్ణమైనటువంటి ఆనందాన్ని పొందగలుగుతున్నాం మనం. పూర్ణమైనటువంటి ఆనందాన్ని మనం పొందగలుగుతున్నాం. మన ఇవాళ మా అమ్మగారు వెళ్ళిపోయారు, వెళ్ళిపోయిన అందరికి ఎందుకు ఆనందం కలిగింది? బా పెద్ద ఆవిడ వయసు వచ్చింది, అందులో మనకిష్టమైన గురు, ఎందుకంటే మనందరం ఆశ్రమంలో ఉన్నందుకు గురు తత్వం తెలిసినా తెలియకపోయినా కూడా గురు పూర్ణిమ అంటే తెలిసింది మనకి, ఎందుకని గురువులు చూపించబట్టే మనకి. కానీ గురు పూర్ణిమ ఈరోజు బాబు గారికి పూజ జరుగుతోంది అంటే వేరు, కానీ శ్రీ గురుదేవులకి అక్కడ అంటే అది అవ్యక్తం. అక్కడ కేవలం గురువు అనేటువంటిది అవ్యక్త స్వరూపం, ఈ రూపానికి అది మూలం. ఏది వ్యక్తిత్వానికి మూలమైనటువంటిది ఏది ఉన్నది? అక్కడ అవ్యక్తం ఉన్నది. సగుణ స్వరూపానికి నిర్గుణం పునాదై ఉన్నది. అక్కడ ఆ నిర్గుణం అనేటువంటి పునాదిని గుర్తించేంత వరకు ఈ సావు పుట్టుకల మధ్యలో, ఈ సంతోషము బాధ అనేటువంటి వాటి మధ్యలో, రాగద్వేషాలు అనేటువంటి వాటి మధ్యలో మానవుడు సతమతమవుతూనే ఉంటాడు. అది గుర్తింపజేసేటువంటిది ఎవరు అంటే కేవలము గురుతత్వం, గురువు ద్వారా వచ్చినటువంటి ఏ బోధామృతం అయితే ఉన్నదో దానిని పూర్తిగా సాధన ద్వారా ఎవరైతే ఇనుమడింప చేసుకుంటారో అప్పుడు గాని దాని యొక్క నిజతత్వాన్ని మనం గుర్తించలేదు. దానికే మనం ఏం చేస్తాం, గురువుల దగ్గరికి వెళ్ళిన తర్వాత మనం ఏం చేస్తాం, అదే మా అమ్మగారు వెళ్ళిపోయినందుకు మనకు ఆనందం ఎందుకు కలిగింది, అందరూ ఎందుకు సంతోషంగా, బా గురు పూర్ణిమండి కావాలనుకుంటే వస్తుందా, ప్రతి ఒక్కరి మాటలు అదే విన్నాను. మరి ఆమె మళ్ళా రాత్రి గుర్తు వారు రాత్రి తొమ్మిదింటికో ఎప్పుడో గురు పూర్ణిమ నాకు స్నానం చేయించకుండా కూర్చున్నారండి, స్నానం చేయించండి అందంటావిడ, అంటే గురు పూర్ణిమ గుర్తున్నది స్నానం చేయించమంది. మనం రాత్రి తొమ్మిది మనం గురు పూర్ణిమలో ఉన్నప్పటికీ మనం అనుకోలేదు గురు పూర్ణిమ అని, మనకు తెలుసు నిన్న మధ్యాహ్నమే గురు పూర్ణిమ పూర్ణిమ వచ్చింది, ఆషాఢ పూర్ణిమ ఎంతవరకు ఉంటుందో అది గురు పూర్ణిమే. కానీ మనమేమనుకున్నాం, మన దృష్టిలో రాత్రి 6వ తారీఖు దాటిన తర్వాత 7వ తారీఖు ప్రవేశించిన తర్వాత ఇంగ్లీష్ వాళ్ళం కాదు, మళ్ళా మనకు అలవాటు అయిపోయింది. ఏది ఈ వాసన అలవాటు అండి, 7వ తారీఖే గురు పూర్ణిమ అంటే 6వ తారీఖు మనం దృష్టిలో పెట్టుకోవాలి, అందులో రాత్రి కూడా అనుకోవాలి మనం గురు పూర్ణిమ అని. మరి ఆమె ఏమనుకున్నారు, రాత్రి 9 గురు పూర్ణిమ నాకు ఇంకా ఇలా కుట్టబెట్టారేంటి, నన్ను తీసుకెళ్లి స్నానం చేయించండి పూజ దగ్గరికి వెళ్ళాలి అంటే ఏమున్నది మనస్సుకి. సాక్షాత్ గీతాచార్యుడు శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్పాడు మనకి, మనస్సు ఏ ఏ కర్మలను ఆశ్రయించి నిరంతరము దాని యొక్క సంకల్ప వికల్పాలు జరుగుతూ ఉంటాయో ఆ సంకల్ప వికల్పాలను బట్టే బంధింపబడుతున్నాడు మానవుడు. వాడు బంధరహితం అవ్వాలి అంటే మనస్సు ఉండగానే దానికి జీవన్ముక్త స్థితి రావాలి. అందుకనే మన సంకల్పంలో ఏమంటాము, జీవన్ముక్త స్థితి అర్థం అంటాం. బ్రతికుండగానే చచ్చిపోవాలి, బ్రతికుండగా చచ్చిపోయినటువంటి వాడికి మళ్ళా సావు లేదు. సావు లేనటువంటి స్త్రీ బ్రతికుండగానే చనిపోయేటువంటి ఏది దేని ద్వారా వస్తున్నది, గురువులు మనకి ఏదైతే చెప్పారో తత్సాధన ఎవరైతే పూర్తిగా సాధించగలుగుతారో దాన్ని పూర్తిగా అనుభవించగలుగుతారో వారికి మళ్ళా తిరిగి జన్మ అనేటువంటిది లేదు. జీవనముక్త స్థితి, జన్మరాహిత్య స్థితి, దాన్ని గుర్తించాలి మనం. అలాగే దీనికి కారణం ఏమిటి, ఇవన్నీ గుర్తించడానికి ఏమైంది కారణం అంటే మనం అంటాం గురువుల దగ్గరికి వెళ్ళి ఇది తను మన ధనాల్ని త్రికరణ శుద్ధిగా నీకు అర్పిస్తున్నాం ప్రభు అంటాం. ఏ దేవుడి దగ్గరికి వెళ్ళినా అంటాం, గురువుల దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా అమ్మో నా ప్రభు, నా ప్రభు కంటే ఇంకేమైనా ఉందా ఎక్కువ అంటాం. దానిలో ముఖ్యంగా మూడు ఏవి ముడిపడేట్టుగా చేసేవి, తను మన ధనములు, తనువును పోషించడానికి ఈ తనువులు మళ్ళా వేడో చల్లో లేకపోతే పెద్దదో చిన్నదో నలుపో తెలుపో పొడుకున్నదో లేచిందో వీటన్నిటి గుర్తించడానికి మనసులో ఒక మనస్సు. ఇక్కడి నుంచి ఒకటేంటి, ఇవే కాకుండా అంతరాంతరాల్లో ఉన్న భగవద్ విషయాన్ని కూడా గుర్తింపజేయడానికి కారణం ఏది, మనస్సే. గుర్తించిన తర్వాత దాని ఎందుకు నిలబడితే మనస్సు ఏం చేస్తుంది, ఏమండి మంత్రగాడు మంత్రమేస్తే ఎలాగైతే పాము మెల్లగా దానికి ఉన్నటువంటి శక్తినంతా కోల్పోయి ఎలాగైతే పడుకుంటుందో, అలాగే ఈ మనస్సు మననంత మంత్రం యొక్క మననం ద్వారా ఏదైతే దాని స్థితిని అది గుర్తిస్తుందో వెంటనే మనసు ఏం చేస్తుంది, అక్కడ ఉన్నది అని లేదు. అక్కడ జాగ్రత్తలోనే మనస్సు సర్వకాల సర్వావస్థల ఎందు కూడా నువ్వు ఏ పదాన్ని ఆశ్రయించావో ఆ పదము తప్ప ఇంకొకటి అక్కడ మిగిలేదు లేదు. అదే విధంగా ఉంటుంది అటువంటి మనస్సు. ఏమండి మూడోది ఏంటి, ఈ మూడు తను మనస్సు కాయం, తను తనువు మనస్సు కాయము త్రికరణములు. ఈ త్రికరణములకు మూలమైనటువంటిది ఏం చేస్తారంటే, ఇది నీ ధనం మీద వ్యామోహం కూడా నువ్వు కోల్పోతే గాని ఈ కాయానికి వచ్చేసరికి, అందుకని ముందర ఇక్కడ ధనమంటేనే కాయం ధనం, కానీ ధను మన ధనాలని మనం త్రికరణ శుద్ధిగా భగవంతుడికి అర్పించాలి. అర్పించాలి అంటే ధనం ఇచ్చినంత మాత్రంలో చాలదు. ధనమంతా ఇచ్చేస్తారండి, రేపటి రోజు ఏమైపోతుందండి ధనం అంతా ఇచ్చేస్తే? అయినా ఎంత అరగా కూర్చున్నాను అనుకున్నారా ధనం అంతా తీసుకోవడానికి? అక్కడ అసలు మనకి ధనం ఇచ్చిన వాడేవాడు? అసలు మన ఏదో ఇవ్వడానికి మనకెవరు ఇస్తున్నారో ధనం? అసలు ఇది ధనమై ఉన్నదని ఎవరు గుర్తించింది? లోపల వాడు ఉండబట్టే కదా. తనువుని మనస్సుని వీటినన్నిటిని కూడా ప్రకాశింపజేసేటువంటిది లోపలున్నటువంటి ఏ ప్రభు అయితే ఒకటి కనిపించకుండా ప్రజ్ఞ కలిగి ఉన్నదో అది ఇది ఫలానా ఇది ఫలానా ఇది ఫలానా. దీని వాసన ఇంతే, దీని పరిస్థితి ఇంతే, ఇది నువ్వు కన్ను తెరిచి జాగ్రత్తలో ఉంటేనే తెలుస్తోంది, నువ్వు నిద్రపోతేనే నీకు తెలియట్లేదు దీని పరిస్థితి. ఇంకా నువ్వు అసలు స్థితిలో ఉంటే ఎంత తెలుస్తుందా? నిరంతరము దాని ధార గురుదేవ్ చక్కగా అంటుండేవారు ఎప్పుడు కూడా, దాన్ని తలుచుకోవడం కాదక, మన్నం చేసి దాన్ని తలుచుకోవడం మాత్రమే కాదు దానిని ధారణ చేయాలట. ధారణ చేయడం అంటే ఏమిటి? ధరించడం. ఏది ధరించాలి? నువ్వు చీర కట్టుకున్నట్టు షర్ట్ వేసుకున్నట్టు ధరించడం కాదు. ఇది కేవలం ఏం చేస్తున్నావు, ఎన్ని మారుస్తున్నామో, ఎన్ని మారుస్తున్నామో, ఎన్ని కడుతున్నామో, ఏది శాశ్వతంగా ఉంది కనుక మనకి పైన పోనీ. ఇది ధరించడానికి కారణమైన తోలు మాత్రం ఎన్ని రూపాయలు ధరించిందండి? ఆ చిన్నప్పుడండి మంచి గౌన్ ఉందండి, ఎంత బాగుంటుందో మా అమ్మ నాన్న కలుసుకున్నారండి, దీవాల భద్రంగా దాచుకున్నానండి. ఇప్పుడు ఆ గౌన్ వేసుకుందాం చాలా ప్రయత్నం చేస్తున్నాను. ఏమైందండి? చాలా బాగుందండి, ఎంత మంచి గౌన్ అనుకున్నారు. కానీ ఇప్పుడు వేసుకుందాం అంటేనండి నా చేతికి కూడా పట్టడం కష్టమవుతోందండి, ఏమండి చేతికి కూడా పట్టడానికి కష్టమవుతోందండి. అంటే ఏం చేస్తోంది? తను ఎన్ని రకాల మార్పు చెందుతూ వచ్చిందో చిన్నప్పటి నుంచి ఇప్పటికి పుట్టినది మొదలు ఇప్పటి వరకు ఎన్ని మార్పులు కలిగి ఉన్నదో, ఎన్ని మార్పులు కలిగి ఉన్నదో. దేనికి మార్పులన్నీ వస్తున్నాయి? పుట్టినది మొదలు ఇప్పటి వరకు ఎన్నో మార్పులు కడిగి వస్తోంది. వచ్చినటువంటి మార్పు ఇంకొకటి మాత్రమే ఉన్నది తర్వాత, అది చిన్నప్పుడే అవ్వచ్చు, యవన దశలో అవ్వచ్చు, ఆ చివరి దశ ఏమండి వృద్ధాప్యం అయిన తర్వాత తప్పకుండా ఉంటుంది. ఆ వృద్ధాప్యం అయిన తర్వాత నేను వృద్ధుండయ్యానని ఎన్నో నాలుగు చెప్పుకున్నటువంటి వాళ్ళు కూడా ఇంకా మనసాన పడి ఉండొచ్చు, ఇప్పటికి ఎంతమంది ఉన్నట్లే. కానీ నాశనము అనేటువంటిది ఎప్పుడు వస్తుందో చెప్పలేము, అది ఒకప్పుడు వస్తుంది ఒకప్పుడు రాదు అని మనం గ్యారంటీ చెప్పడానికి లేదు, కానీ వచ్చి తీరుతుంది ఎప్పుడో ఒకప్పుడు మాత్రం. కానీ ఇన్ని జరిగినా పోయిన తర్వాత ఈ దేహం వదిలిపెట్టిన తర్వాత పోయిందనే పృథ్వీ స్నానం చేయించారుగా, చేయించిన తర్వాత ఎందుకు చేయించి అవతలకి పంపించేశారు? రాత్రి ఉన్నప్పుడు ఆవిడ మాట్లాడుతున్నప్పుడు ఎందుకు పంపించలేకపోయాం మనం? చైతన్యం ఉన్నది కాబట్టి, ప్రాణరూపంలో చైతన్యం అందులో ఉంది కనుక రాత్రి వాళ్ళంటే ఆఖరికి స్నానం చేయించలేదు కానీ తెల్లవారుజామున బయట పడుకోబెట్టండిరా అని అంటే మాత్రం వాళ్ళు బయట పడుకోబెట్టారు తీసుకొచ్చి. అంటే ఎవరో విన్నా చెప్పింది విన్నాను సుమా. ఇప్పుడు మనం బయటగా పడుకోబెట్టింది ఎక్కడ? మన ఇంటికి తెచ్చుకున్నామా? ఏమండి పొద్దున్నదాకా మన మనసులో మామ రాలా, మనం పొద్దున్న నుంచి మన ఇంట్లోనే ఉన్నావు. ఎవరి ఇంట్లో ఉంది? ఇంట్లో లేదు, ఒంట్లో ఉంది. ఇంట్లో మాత్రమే లేదు, ఇంట్లో ఉంటే మన బయటకు వచ్చే టిప్పులు ఉంటుంది, ఇంట్లో లేదు ఒంట్లో ఉంది. ఎలా ఉండేవాడా? అబ్బా ఎంత అదృష్టవంతురాలు, అబ్బా గురు సాహిత్యాన్ని పొంది పూర్ణంగా చక్కగా గురు పూర్ణిమ రోజు ఇక ప్రతి ఆషాఢ పూర్ణిమకి మన మామగారిని తలుచుకుంటూ ఉండొచ్చు. అంటే ఆవిడకి ఆశ లేదు కాబట్టి ఆషాఢహితాన్ని చేసుకుంది కాబట్టి ఆషాఢ పూర్ణిమ రోజు అది దేహాన్ని చక్కగా వెళ్ళిపెట్టేసి వెళ్ళిపోయింది. ఇవన్నీ ఆనందంగా ఉంది కదా, అసలు ఆనందం పొందింది ఆ జీవుడు. కానీ ఈ జీవులకు కూడా ఆనందంగా తృప్తిగా ఉంది. ఎందుకని తలుచుకోగా ఏ మూలనన్నా కొంచెం అవకాశం అన్నా మనకు ఉండకుండా పోతున్నా ఏంటి? కానీ చావడం ముఖ్యం కాదు, దేహాన్ని విడిచిపెట్టడమే ముఖ్యం కాదు. దేహాన్ని ఎన్ని విడిచిపెట్టట్లేదు ఎన్ని పుట్టట్లేదు,
పుట్టుక చావు అనేటువంటిది ముఖ్యం కాదు. ఇక్కడ బ్రతికుండగాని ఇది శాశ్వతం కాదు, ఇది నిత్యం కాదు అనేటువంటి నిజమైనటువంటి విషయాన్ని గుర్తించడానికి ఎవరైతే ప్రయత్నం చేసి తత్సాధనగా ఒకరికొకరు ఆత్మభావనతో ఉంటామో అది మాత్రం చిరస్థాయిగా నిజమైన పూర్ణిమగా ప్రకాశిస్తుంది. అది గురుదేవులు మనకి ప్రసాదించి అంతేనా అటువంటి ఆశని రహితం చేసేటువంటి పూర్ణిమ ఏది? ఆషాఢ పూర్ణిమ. గురు భక్తులందరికీ కూడా ముఖ్యమైనటువంటి పండుగలు ఈ గురు పూర్ణిమలు. అటువంటి గురు పూర్ణిమని మన గురుదేవులు ప్రసాదించారు. కాబట్టి మనం చేయాల్సినటువంటి ఖాళీ మన మనసులోంచి చేసుకోకుండా అయ్యో నా మనసుకు శాంతి లేదే, నా మనసు బరువుగా ఉంది అనుకుంటే కుదురుతుంది. ఒక ఇల్లు బాగుండాలి అంటే, ఒక ఇంటికి వెళ్ళ వెయ్యాలి అంటే, వెళ్ళ రంగు వెయ్యాలి అంటే, రంగులు వెయ్యాలి అంటే, ఆ ఇంట్లో చక్కగా ఆయా ప్రశాంతతను పొందాలి అంటే ముందు ఇల్లు ఖాళీ చేస్తున్నామండి. ఇల్లు ఖాళీ చేస్తున్నాం, గదిలో పని అవ్వాలి అంటే రిపేర్ చేయిస్తున్నాం, పెద్ద పెద్ద రిపేర్లు. దానికి కొంచెం రంగులు పుయ్యాలి అంటే, వెళ్ళయ్యాలంటే ఏం చేస్తాము? మొత్తం ఉన్న సామానంతా ముందర బయటపడేసి ముందర ఇల్లంతా దుమ్ములు దులిపిన తర్వాత అప్పుడు రంగులు వేస్తాం. వేసిన తర్వాత ఇక తీసుకొచ్చే సామాన్ మళ్ళీ వేసిన సామాన్ ఎట్లా ఉందో బయట తీసుకొచ్చి మళ్ళీ అలాగే పెట్టేసుకుంటాం ఆ గదిలో. అప్పుడు ఏం చేస్తామని అందులో మనకు అవసరం లేనివన్నీ ముందర తీసి పక్కన పడేస్తాం. దానికి కావాల్సినటువంటి ఎవరికన్నా కావాలంటే తీసుకుపోండిరా అంటాం, తీసుకుపోండిరా అంటాం, తీసుకుపోండిరా అని మళ్ళీ ఏం చేస్తాం అందులో కొన్ని దిలుపుకుని ఇది కావాలే, ఇది లేకపోతే వెళ్ళాలి, ఇది కావాలే, ఇది కాకపోతే వెళ్ళాలే, ఇది కావాలే అనుకుని మళ్ళా ఒక్కొక్కటి తెచ్చుకుని మళ్ళా చక్కగా నీట్గా సర్దుకుంటాం. సర్దుకున్న తర్వాత అనుకో అబ్బా ఎంత హాయిగా ఉందో వాళ్ళకి, అది ఎంత అందంగా ఉందో అనుకున్న తర్వాత మళ్ళా మనకి పరిచయాలు పెరుగుతాయి. ఒకరికొకరు మాట్లాడుకుంటూ ఉంటాం, మాట్లాడుకుంటున్నారు వాళ్ళ ఇంట్లోనే పెద్ద టీవీ ఉంది ఎంత బాగుందో, ఆ సావులని మాట్లాడుతుంటే అర్థంగా ఎదురుగుండా మాట్లాడండి. సావులతోనే ముందు మొదలవుతుందండి, ముందర భక్తి ఛానల్ స్టార్ట్. శ్రీ గణేష్ ఆయన మా అన్నిటికీ వినేశ్వరుడే కదా, ఆ భక్తి ఛానల్ ముందు చూశారు, ఆ పెద్ద స్క్రీన్ మీద చూస్తే ఎంత బాగుంటుందో మొదలైంది. ముందర సీరియల్ మీదకి వెళ్ళాం, సీరియల్స్ చాలా వస్తుంటాయి. సీరియల్స్ అంటే ఏంటంటే నాట్ ఆఫ్ ఎండ్ అన్నమాట, ఎండ్ లేనిది సీరియల్ కదా, అది దాన్ని సీరియల్ అంటారు. అలాగే మన జీవితం కూడా ప్రస్తుతానికి సీరియల్లోనే ఉన్నాం మనం కూడా. ఏమండి నిన్నటికి ఈరోజు సీరియల్లో ఏమైంది? సశేషం కదా, నిన్నటికి వాళ్ళ సశేషం, ఇవాళకి రేపు సశేషం అన్నావా? ఏమో అనొచ్చులే, అనకపోతే బాగుండదు కదా. నువ్వు బాగున్నా బాగుండకపోయినా దీనికి ధర్మరాజు వారి దగ్గర ఒక విషయం వచ్చింది. ధర్మరాజు గారు అసలేదు పాపం, ఎవరొచ్చినా ధర్మంగా సలహా ఇచ్చి అన్ని చేసి. ధర్మరాజు గారు అంటే అసలు పాండవుల్లో అందరికీ చాలా గౌరవం, అందరూ వెనకుండి మాట్లాడారు. పెద్ద సౌర్యవంతులైనప్పటికీ కూడా అన్నగారి మాటను ఎప్పుడు జవదాడలేట. సరే ధర్మరాజు గారి దగ్గరికి ఒక ఆయన వచ్చాట, పాపం నేను లేనివాడిని అండి, నాకు చాలా కష్టంగా ఉంది ఇల్లు కదడు, అందుకని ఏమండి నాకు మీరు ఇలాంటిది ఇస్తారని వచ్చాను అని పాపం ఎవరో యాచన చేయడానికి వచ్చి యాచించాడు. పాపం యాచిస్తే ధర్మరాజు గారు అన్నారట, అబ్బాయి వాళ్ళు కాదు లే రేపు రా అన్నారు. అబ్బాయి రేపు రా, రేపు వస్తే నీకు ఇచ్చి పంపిస్తానన్నట్టు ధర్మరాజు గారు. ఇది స్క్రీన్ వెనకాల ఉన్న భీముడు గారు విన్నారు, అంటే గుమ్మ వెనకాల ఉన్నటువంటి భీముడు గారు చెవిటి చెవిని పడిందట. పడేసరికి ఆయనకి ఓ రేపటి దాకా నాకేం పర్వాలా, మా అన్నయ్య రేపు కూడా ఉంటాడు అన్నమాట, అంత గ్యారంటీ ఇచ్చాడు అని చాటింపే చేపాయని పిలిచి ఊరంతా చాటింపు వేయించేట, ధర్మరాజు గారు రేపు కూడా ఉంటారు అని. ఎవరికి అర్థం కాలేదు జాడింపు విషయం. తన అన్నగారు చెప్పింది ఏంటి, అన్నగారు ఎదుట మాట్లాడే ధైర్యం లేదు. ఇప్పుడంటే ఎలా అంటే ఎలా అనుకుంటారు. కొంతమంది అన్నతమ్ముల దగ్గర చూస్తే మనకు పెద్ద సినిమా అండి, నేను చూశాను కాబట్టి చెప్తున్నా. కొంతమంది అన్నదమ్ములు అంటే చాలా గౌరవంగా ఉంటారు, కొంతమంది అన్నదమ్ములు ఏంటంటే వాళ్ళ మీద వాళ్ళే జోకు వేసుకుంటూ ఉంటారు. ఏం జోకు వేస్తారంటే వీళ్ళిద్దరు అసలు కలిసి ఉంటున్నారా, వీళ్ళిద్దరు అసలు అన్నదమ్ములుగానే బ్రతుకుతున్నారా అని మనం అనుకుంటాం అన్నమాట. అంత ఆశ్చర్యపరుస్తుంటుంది కొంతమంది మాటలు వింటూ ఉంటాయి, కానీ మనకు మాత్రం గాలం గడిచిపోతుంది లేండి జోకులతో. కానీ వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు. ఎదురు వారికి మాట్లాడటానికి కూడా ధైర్యం చాలనంత భయం కలిగినటువంటి వాళ్ళు. అందుకని ఈ భీముడు గారు అన్నగారు ఎదుట మాట్లాడలేక చాటింపు రూపంలో అది తెలిసొచ్చేసామాట. వెంటనే ధర్మరాజు గారు విన్నారు, ధర్మరాజు గారు వరకు వెళ్ళింది, చాటింపు అబ్బాయిని పిలిచారు. ఎవరేమన్నారు నేను ఇలా మన భీమసేన మహారాజు గారు చెప్పారండి అన్నారు. ఏం భీమసేన అని పిలిచారు మహారాజు గారు. పిలిచేసరికి అన్నా అన్నారు వచ్చి, ఏమయ్య నువ్వేనా వేయమన్నావు? అవునన్నయ్య నేనే వేయమన్నాను చాటింపు. ఏంటి అసలు ఆ చాటింపు విలువేంటి, ఆ చాటింపు అర్థం ఏమిటండి? అది కాదన్నయ్యా, ఒక ఆయన ధర్మం కోసం వచ్చారు మిమ్మల్ని ఆచరించడానికి. వస్తే మీరు రేపు రమ్మన్నారు కదండి, ఆ రమ్మన్నాను. అంటే రేపు నాకు ధైర్యం వచ్చిందండి, రేపటి రోజు మనకు ఉన్నది అని. అందుకని ధైర్యంగా ఆనందంతో నేను చాటింపు వేస్తున్నాను. రేపటి రోజు అందా అంటే అప్పుడు ధర్మరాజు గారికి కనిపిపోయిందిట, అవును నెక్స్ట్ సెకండ్ విడిచిపెట్టిన శ్వాస పీల్చుకుంటామా లేదా గ్యారంటీ లేని ఈ రోజుల్లో ఇక రేపు నేను ఉంటాను అనేటువంటి గ్యారంటీ ఉందంటే ఎంత కావాలి, ఎంత అర్థం ఉన్నది ఇందులో అని వెంటనే అబ్బాయిని పిలిపించి వెంటనే ఇచ్చాడు ఇవ్వాల్సింది. అలాగే రేపు అన్నది ఉన్నదా అంటే మనం చెప్పడానికి కూడా అనుమానిస్తున్నాం, నిన్న ఉన్నదా? అది భలేవారండి, నిన్న లేకపోతే ఇవాళ ఎలా వచ్చామండి మనం? గ్యారంటీ లేని జీవితాలు. కానీ ఏమిటి పర్మనెంట్ గా మనదై ఉన్నటువంటిది? ఒక్కటే ఒక్కటి ఉన్నది, ఏదది? గురుకృప అనేటువంటిది. గురుకృప అనేటువంటిది భగవంతుని యొక్క నిర్హేతుకు జాయమాన కరుణ కటాక్షం అనేటువంటిది, కారణం లేనటువంటి ప్రేమ ఒక్కడే చూపిస్తాడు వాడు భగవంతుడు మాత్రమే. కానీ ప్రపంచంలో ప్రేమలన్నీ కూడా అవసరార్థ ప్రేమలు. ఏమండి రేపు పని నా పని అవుతుంది అంటే ఇవాళ ఇవ్వడానికి రెండు పళ్ళు తీసుకుని వెళ్తాడు, పని అవుతుందండి. నాలుగు రోజులున్నా పని అవలేదనుకోండి మళ్ళీ పళ్ళు వస్తాయి దగ్గరికి. రావండి నేను చెప్తున్నాను కదా, పళ్ళు రావు, కనిపించాలి కదండి. కనిపించి మాట్లాడడానికి పళ్ళు తెస్తామండి మార్పు. ఈ పళ్ళకి ధనధాన్య భోగభాగ్యాలకి భగవంతుడు నిలబడి లేడు. భగవంతుడు వెతికేది మన అంతరాంతరాల్లో ఉన్నటువంటి కల్మషరహితమైనటువంటి మనస్సు కావాలి. ఏ మనస్సులైతే అహర్నిశలు భగవన్నామము చక్కగా నిరంతరము ధారణ చేయగలుగుతాము. ధారణ నామం చేయడం కాదు, ధారణ చేయగలుగుతాము, మనస్సుతో ధరించి ఉంటామో అటువంటి మనస్సు. ఆ నామ ధారణ చేత ఆ నామానికి వెనుక ఉన్నటువంటిది ఏంటి? నామానికి వెనుక ఉన్నది రూపం అని కదా. ఎవరైతే ఏ నామం చేస్తున్నామో, ఏ భగవన్ నామం చేస్తున్నామో వెంటనే మా అన్నయ్య అండి అమెరికాలో ఉన్నాడండి అన్నగాని ఎవరు వస్తారు, రూపం వస్తుందిగా. ఇప్పుడు ఉంది ప్రజలు మామ చూసిన వాళ్ళకి కొంతమంది, చూడని వాళ్ళకి కొంతమంది. ఆ మామ ఎంత మంచిదో అంటే ఆ నడు వంగిపోయి ఆ సన్నగా ఇలా ఉండి ఒక ఏదో నలిగిపోయినటువంటి చీర కట్టుకుని ఇది కట్టుకున్నాను ఇది కట్టుకోలేదు నాకు లేదని అనుకునే భావన లేకుండా ఇంకొకరి చేత మంచినీళ్ళు కూడా కాకుండా తన గ్లాసు తనే దోవుకుంటూ ఇంతకాలము తన వంట తనే అయింది. ఎందుకు నేను పూర్వ నుంచి నేను కొంచెం అదలనుకుంటూ ఉంటాను కదా, ఆ కుంపటి మీద నాలుగు బొగ్గులు వేసుకుని వండుకొని ఒక పొయ్యి పెట్టుకుని వండుకుని నిజమైనటువంటి తృప్తిగా బతికినటువంటి జీవితం అంటే అది. మనమేం చేస్తున్నాం? వచ్చిన మరుసటి రోజున గ్యాస్ పెట్టారండి, స్టవ్ ఒకటి పెట్టారా? గ్యాస్ లేకపోతే ఎలాగండి? గ్యాస్ ఉండాలి కదండి, గ్యాస్ వచ్చిందండి స్టవ్ వచ్చిందండి. తర్వాతండి కుక్కర్ ఏదండి? కుక్కర్ కావద్దండి, కుక్కర్ కావాలి కదా, కుక్కర్ వచ్చింది. అదేంటండి కుక్కర్ ఉన్నప్పుడు టీ టీ కట్టెలు లేకపోతే ఎట్లాగండి? తర్వాత ఫ్రైయింగ్ ప్యాన్ లేకపోతే ఎట్లాగండి? ఇప్పుడు ఏం పెంచుతున్నామండి మన ఇంట్లో? వెళ్ళేసిన ఇంటిలో మనం సర్దుకుని బాగున్నాయని కొని పెట్టుకుంటే తర్వాత అందరితో కలిసిన తర్వాత వాళ్ళింట్లో అది ఉంది మన ఇంట్లో అది లేకపోతే ఎట్లా? ఒకవేళ ఇందులో ఇంట్లో ఉన్న వాళ్ళ మనసుల్లో ఒకళ్ళకి వచ్చిందనుకోండి రెండో వాళ్ళకి రాలా వద్దు అనేవాళ్ళు ఇంకొకళ్ళు ఉన్నారు ఇంట్లో అంటే అప్పుడు గొడవ జరుగుతుంది ఇంట్లో. అవునా? ఎప్పుడు గొడవ జరుగుతుందండి? ఒకళ్ళు కావాలని ఒకళ్ళు అక్కర్లేదని ఎవరైతే వస్తుందో ఏ ఇంట్లో వస్తుందో ఆ ఇంట్లో మనం బయట చూస్తున్నాం కానీ ఇదే మన అంతఃకరణలో చూద్దాం. మనకు కావాల్సినటువంటి ఆనందం ఎటువంటి తృప్తి తృప్తిగా ఉండాలనుకుంటున్నాం మనం, నిరంతరము ఎటువంటి అశాంతి లేకుండా నిజమైనటువంటి జీవితాన్ని సంపూర్ణంగా ఆనందకరమైనటువంటి జీవితాన్ని గడపాలి అనుకుంటున్నాం. అనుకుంటున్నటువంటి మనం ఏం చేస్తున్నాము? తాత్కాలికమైనటువంటి సుఖాలు ఇచ్చేటువంటి వాటిని వెళ్ళి ఆశ్రయిస్తున్నాం మనం. తాత్కాలికంగా అప్పటికప్పుడు సుఖాలు అనుకునేటువంటి వాటి కోసం రెపరెపలాడుతున్నాం. అది తాత్కాలికమే కానీ శాశ్వతం ఎలా అవుతుంది? కొంతమందికి అండి ఫ్రైడ్ రైస్ అంటే ఎంతో ఇష్టం అండి, పలావ్ అంటే ఎంతో ఇష్టం. పాపం వాళ్ళు 4 రోజులు తినాలనుకున్నారండి, చేసుకునేది దాచి దాచి తినాలనుకున్నారు, అక్కడే ఫ్రిడ్జ్లో పెట్టారు. అదేంటో లోపల నుంచి తీసుకుని పెట్టేసరికి 3 రోజులు నాకు వాసన వచ్చింది స్టవ్ ఎక్కి. నువ్వు బానే ఉన్నదే, కేదార్లో వెళ్ళిపోవాలనుకున్నాను, బాగానే వచ్చి కూర్చున్నదే, బాగున్నావా? నిన్నే పరమేశ్వరి ఈశ్వరి యాత్రలన్నీ తిరిగి గురుదేవుడు చూసి వచ్చిందండి. మళ్ళా బానే ఉన్నావా? ఇంక నీ గొంతు వినిపించకపోతే ఎట్లా ఉన్నావు అనుకుంటున్నా? పడుతుందా? బాగు చేసుకున్నారు మళ్ళా నేను. మొత్తం యాత్ర వెళ్ళి ఏం చేసిందంటే ఈవిడ ప్రయాణం చేసింది తప్ప ఎక్కడికి వెళ్ళినా నేను తప్ప ఇంకొకరు లేడే అని మన గురుదేవులు బృందాలలో ఆయన పాదాల దగ్గర పడేస్తున్నారు. సత్యం అంతే. ధన్యజీవి కూర్చోదా, మా శివరాజు గారికి అప్పచెప్పాం తీసుకొచ్చి, అది మేము ధన్యుల ముందర కూర్చో. అది మా హార్ట్ లబ్బు 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 అంటూ కూర్చో. శివరాజు గారు సంతోషించారా? చూసేసరికి బాగా వండి పెడుతున్నా, ఇప్పుడు వంట చేసి వచ్చావు ఇంట్లో అయ్యా శాంతి. ఇంకా లేకపోతే నువ్వు ఇక్కడ కూర్చోగలవా? అలాగా మనలో ఏది ఉన్నది అంటే ప్రాణ రూపంలో చైతన్యం ఉండబట్టి నేను ఉన్నాను, వాడు ఉన్నాడు, అది ఉన్నది. అది ఎవరు కొనిపెట్టారండి? అది ఏ డబ్బులతో ఉన్నారు? మనం ధనధాన్య భోగభాగ్యాలతో సేకరించి దాచగలమా? ఏమండి రుజులో పెడితే ప్రాణం ఉంటుందా? ప్రాణాన్ని ఎవరైనా చూసిన వాళ్ళు ఉన్నారా? లేదే. డాక్టర్లు కూడా కనిపించలేదు. అది కొంచెం పేషెంట్ బాగుపడి బయటకు వస్తే అది నాపడం అంటాడు. పేషెంట్ అప్పుడే దాటిపోతే ఏం చేస్తామండి? అక్కడికి ప్రయత్నం అంతా చేశామండి అంటే ఎవరి చేతిలో ఉందంటారు? ఇప్పుడు ఏమండి అల్పాయుష్కుడైనటువంటి మార్కండేయుడికి ఎవరు ప్రాణాన్ని, ఎవరు చిరంజీవిగా జీవితాన్ని ఇంకా పుష్కలంగా పూర్ణాయుష్ చేసినటువంటి ఆ మహానుభావుడెవరు? పరశివ స్వరూపుడు, పరమేశ్వరుడు. ఆంజనేయ స్వామి వారికి చిరంజీవిత్వాన్ని ప్రసాదించింది ఎవరు? ఆత్మారాముడైనటువంటి ఆ రామచంద్ర ప్రభు. మరి ఎంతమంది మహామహాభక్తులకి చిరంజీవిత్వాన్ని ప్రసాదించలేదు ఆ మహానుభావుడు? దేని ద్వారా గుర్తించారు వాళ్ళు? తాను చిరంజీవినే అనేటువంటి విషయాన్ని బ్రతికుండగానే మన మనస్సు అటువంటి నిత్య విభూతిని అనుభవించాలి. అనుభవించినప్పుడు వారికి మళ్ళా సావు లేదు. ఎవరు చంపగలడు ఇంకా? నైనం చిన్నంతి శస్త్రాణి నైనం దాతి పావక నైనం క్లేదయంత్యాపో నశోషయతి మారుత. అది ఏ బయట ఉన్నటువంటి దేని చేత ఛేదింపబడినటువంటిది, అగ్నికి కాల్పబడినటువంటిది, వాయువు చేత ఎగరగొట్టబడినటువంటిది, స్థానుడై ఉన్నటువంటిది, అది లేని అణువే లేదు. అంతటా నిండి ఉన్నటువంటి అనంతమైనటువంటి అఖండమైనటువంటి ఏ ఆత్మస్వరూపం అయితే ఉన్నదో, ఏ ఆత్మ యొక్క తత్వం అయితే ఉన్నదో, దానిని నిజమైనటువంటి సాధకుడు తాను అనుభవించాలి. దాన్ని తాను ఎప్పుడు అనుభవించాలి? ఈ ప్రపంచంలో కనిపించేవన్నీ తాత్కాలికమైనటువంటి ఆనందాన్ని, అది ముందున్నప్పుడు, అది తింటున్నప్పుడు, నాలిక మీద ఉన్నప్పుడు ఏమండి అనుభవిస్తున్నాడు. కానీ ఆత్మానుభూతి అనేటువంటిది సర్వకాల సర్వావస్థలయందు. నువ్వు ఎందులో ఉన్నప్పటికీ, ఏం చేస్తున్నప్పటికీ, ఎటు తిరిగినప్పటికీ సంపూర్ణమైనటువంటి నిజమైనటువంటి తృప్తిని ప్రసాదించేటువంటిది ఏది అంటే ఒక్కటే, గురుదేవుని సంపూర్ణమైనటువంటి అనుగ్రహం. అనుగ్రహంతో వచ్చినటువంటి అనుభూతి. కాబట్టి ఇక్కడ మనకి బంధనం ఇచ్చేటువంటి తనుమన ధనాలని గురుదేవులు ఎంతో ప్రీతిపాత్రంగా అర్పించావా అని అడిగితే అర్పించేశాను అని తేలిగ్గా చెప్పేస్తున్నాం. కానీ వెంటనే దాన్ని ఉపయోగించుకోకుండా ఉన్నావా? ఉపయోగం లేకపోతే పనులు అవుతున్నాయా? కానీ ఒకరు చెప్తారు, గురువు లేవని మనసు మాత్రం దాచకు అని. నువ్వు తన మన ధనాన్ని పూర్తిగా భగవంతుడికి గురుదేవునికి అర్పణ చేసిన తర్వాత నీ మనసులో ఎన్నడూ దాచుకున్న విషయము గురుదేవునికి తెలియక కాదు. మన మనసు ఖాళీ చేసుకోవడం కోసం. ఎందుకంటే నీ మనసులో వచ్చేటువంటి దుష్ట సంకల్పాలు, తెలి దృష్టి మాత్రం చేత వచ్చినటువంటి భావనలు నువ్వు తట్టుకోవడం కష్టమని. కాబట్టి నీకు ఏం చెయ్యాలనున్నా, ఆఖరికి నన్ను చేయాలన్న ఈ రూపంలో ఉన్నటువంటి గురువు ఏమన్నా అనాలనున్నా వచ్చి హాయిగాను చక్కగా పడతాడు. నొచ్చుకొని వాడు, ఒక రూపానికి బంధింపబడినటువంటి వాడు, ఒక్క విషయంగా మాత్రమే చూస్తే అన్ననటువంటి వాడు, అన్ని తానైనటువంటి వాడు. దాన్ని తేలిగ్గా ఎన్ని రకాలు అందించారో మనకి మహాత్ములు. ఎవని చేజనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవని అందుడిందు పరమేశ్వరుడెవ్వడు, మూల కారణం ఎవ్వడు, అనాది మధ్యలయుడెవ్వడు, సర్వము తానయైన వాడెవ్వడు, వాని ఆత్మభవనీశ్వరుని నే. అక్కడ నే ఉంది. ఎంత ప్రీతి పాత్రం ఉండేది, నే శరణంబు వేడదని. నువ్వు శరణ పొందితే నాకు తృప్తి లేదు, శరణ పొందాలంటే నేనే పొందాలి, అదన వాడు దాని అర్థం. కొంతమంది అంటూ ఉంటారు, నేను పూజ చేయక్కర్లేదండి, నా బదులు మా ఆవిడ బదులు కూడా మా ఆవిడ చేసేసుకుంది పూజ అంటాడు ఒక మగ ఆయన. ఒక ఆవిడ అంటుంది, ఆవిడ హాయిగా బయట ఉద్యోగాలు చేసుకుంటూ క్లబ్లు ఎవడ తిరుగుతూ అంటుంది ఒక ఆవిడ, ఎవరి నాకెందుకండి, నా బదులు మా ఆయన బదులు కూడా మా ఆయన చేసేస్తాడండి పూజ అని. భోజనం కూడా అది చేయొచ్చు కదా, ఆయన బదులు తన బదులు కూడా ఏమండి ఆయన భోజనం చేసి, ఆవిడ బదులు ఆయన బదులు ఆవిడ బదులు కూడా ఆవిడే భోజనం చేస్తే ఏదో ఒకళ్ళు పూజ చేసినట్టుగా, ఒకళ్ళు సాధన చేసినట్టుగా, ఒకళ్ళు ధ్యానం చేసినట్టుగా, మా ఆవిడకి మహాభక్తి అండి, అందరికీ కలిపి ఇంటికి పాటి ఆవిడ పూజలు చేస్తే సరిపోతుందంటారు. పూజలు చేయడం కాదు, అక్కడ భావన, సంపూర్ణమైనటువంటి భావన. అందుకే తత్వాన్ని గుర్తించాలి అని. తత్వాన్ని గుర్తించకుండా మామూలు చేసేటువంటి క్రియలు ఉంటాయి, ఈ క్రియలలో ఈర్ష అసూయలు అన్ని రకాలు ఉంటాయండి. అబ్బో ఆయన ఒక్కడే పూజ చేసుకుంటున్నాడు, పెద్ద మా పూజ రోజున ఎంతమందో కలిసి పూజ చేసుకున్నాం, పూజ దగ్గర కూడా భేదాలే. ఆయనకి గులాబీలు తెచ్చుకు పూజ చేసుకున్నాడు, మా బోడని డబ్బులు ఉంటాయి కాబట్టి మాకే ఉందిలే కష్ట విరగాన్ని తెచ్చు చేసుకున్నాం. అంటే ఇప్పుడు చేసుకునే దేవుడు గొప్పవాడా, ద్రవ్యమా నువ్వు చూసేది, లేకపోతే మనస్సునా, లేకపోతే నీలో ఉన్న వెలితితనాన్న, దేని నేను బయటపడేది? ఎన్ని చేసుకున్నా నీలో ఉన్నటువంటి వెలితితనం వచ్చి నీ ముందు నిలబడతాంది. నీ మనస్సు యొక్క లోకోతనమే నిన్ను హీనంగా చేస్తోంది. నీ మనసులో ఉన్నటువంటి గొప్ప భావనే నిన్ను పైకి ఎదిగేట్టు చేస్తోంది, పైకి ఎదిగేట్టు చేస్తుంది. కాబట్టి నీ అంతఃకరణ పవిత్రత చెంది అంతఃకరణలో మధురమైనటువంటి భావనలు ఏర్పరచుకుంటే ఎవరు అక్కడ ఉండేది? మధురాధిపతి ఉంటాడు, ప్రకాశిస్తుంటాడు మధురమైనటువంటి భావన. అటువంటి మధురమైనటువంటి భావనని మనం అనుభవించాలి అనుకున్నప్పుడు సద్గురుదేవులు సమర్థులైనటువంటి వారు, వారి ముఖస్థుగా ఏ మంత్రాలు మంత్రపూర్వకమైనటువంటి వాక్కులని మనకి ప్రసాదించారో దాని నిరంతరము కూడా మనము చెప్పుకోవడం కాదు, వినడం మాత్రమే కాదు, చదువుకోవడం మాత్రమే కాదు, తల కింద పుస్తకం పెట్టుకున్నానంటే మాత్రం కుదరదు, నా తల కిందో మెళ్ళోనో బాబు గారు ఉన్నారంటే మాత్రమే చాలదు. ఎక్కడ చెయ్యాలి? హృదయంలో ధారణ చేయాలి. వారి పెట్టుకున్నటువంటి ఆలయం ఏది? హృదయమే. అటువంటి హృదయంలో మన స్థానం ఇచ్చిన నాడు మరొకదానికి మరొకదానికి మన ఒకదానికి అక్కడ స్థానం ఉంటుందా అండి? మరొక భావనకు ఉంటుందా? నిండైన భావన వెనక ఉండి వాడు ఏది కావాలో అది అందిస్తుంటాడు, ఏ సమయానికి ఏది కావాలో అది అందిస్తూ ఉంటాడు. మన మనస్సులో కలిగేటువంటి వెలితి భావనలే మనల్ని తీసుకొచ్చి వెక్కిరిస్తున్నాయి, వెక్కిరిస్తున్నాయి. అద్దంలో ఒక దృష్టి అన్నాడంట, ఎవరినెవరెక్కిరించుకున్నట్టు బయటెక్కిరించే వాళ్ళు కూడా అలవాట్లో పొరపాటు అండి. బయట అందరినీ ఎక్కిరించి ఎక్కిరించి అలవాట్లో పొరపాటు, అద్దం ముందుకు వెళ్ళిన తర్వాత వాళ్ళు కూడా అనుకున్నట్టు. అంటే అద్దంలో తన ముఖం తనకే కనిపించి ఎవరిని ఎవరెక్కిరిస్తున్నారు ఇప్పుడు తనని తానే. అలాగే నీ ఈ అన్ని సర్వభూతములు కూడా సర్వ ప్రపంచము కూడా నీలాంటిదే అని నువ్వు గుర్తించక ఒకరిని కొనుక్కోవడం విమర్శించుకుంటూ ఉంటే ఎవరిని ఎవరిని విమర్శిస్తున్నట్టు జరుగుతోంది?
నిన్ను నువ్వే మర్చించుకున్నట్టు జరుగుతుంది. ఆలోచించండి, ఎవరిని ఎవరు విమర్శించుకున్నట్టు, ఎవరిని ఎవరు ఎద్దేమైనా చేసుకుంటున్నట్టు అంటే తెలియని యొక్క పామరత్వం చేత అలా అనుకుంటున్నాడే తప్ప తెలిసి నిజమైనటువంటి తెలివి ప్రజ్ఞ కలిగినటువంటి వాడు ఇలాంటి వ్యామోహాల్లో పడడు. ఈర్ష్య అసూయలు అనేటువంటి వాడికి బంధింపబడడు. అందుకని మనల్ని మనం రక్షించుకోవాలనుకున్నప్పుడు నిజమైనటువంటి ప్రభువు తత్వాన్ని మనం గుర్తించి తీరాల్సింది. అటువంటి ప్రభువు తత్వాన్ని గుర్తించాలి అనుకున్నప్పుడు నిరంతర ధారణ చేసి ఎలా ఉంటాడు? అనన్యాశ్చింత ఎంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్య అభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. రావాల్సిందే ఒకటే మార్గం, పేరు మాట లేదు. రాముడిది ఒకటే మాట, ఒకటే బాణం, ఒకటే పత్తిని. మనం కూడా అలా రావాల్సింది. మనకున్న 10 మంది భార్యలు లేరు, ఒకటే పత్ని. అందరికీ ఉన్నది ఒకటే పత్ని, కానీ రకరకాలుగా ఆడిస్తోంది. ఏమిటిది? మనస్సు. ఎవరి భార్య వాళ్ళకి మనస్సే ముందర. దీన్ని దాటితే గానీ దాటికి వెళ్ళాం. మొగుడు మాట వినాలన్నా, మొగుడు భార్య మాట వినాలన్నా మన మనస్సు ఆమోదించాలి. అందుకని ఇప్పుడు స్థానం ఎక్కడుంది? ప్రతి వాళ్ళకి తన మనస్సు తనకి భార్య అయినది. ఒకటే మాట ఏంటి? సత్యమైనటువంటి మాట, మహాత్ములు చెప్పినటువంటి మాటని ఆశ్రయించి అనుసరించి ఉండడమే. ఒకటే మార్గం అంటే ఏంటి? ఒకటే మార్గం ఏకాగ్రత. ఒక గురుపాదాన్ని ఆశ్రయించి ఆ గురుపాదం అనేటువంటి ఎప్పుడు నిశ తప్పకూడదు. అటువంటి సమర్థులైనటువంటి గురువులు మనకి లభించారు. కనుకనే మరి ఇటువంటి పూర్ణిమ అనుకునేటువంటి గురు పూర్ణిమ అంటే సామాన్యం కాదు. ఎందుకంటే నిండేనిది. చంద్రునిలో ఒక రోజు తీయడానికి కానీ ఒక రోజు వేయడానికి కానీ అక్కడ ఎట్లాగైతే సంపూర్ణమైనటువంటి చల్లని కాంతిని ఇస్తూ అందరినీ ఎలాగైతే రంజింపజేస్తున్నాడో పూర్ణిమ నాటి చంద్రుడు, అదేవిధంగా ఇక్కడ కూడా ప్రతి భక్తుల హృదయంలో కూడా నా గురుదేవులు అనేటువంటి భావన సంపూర్ణమై ఉండాలని గుర్తింపజేసేటువంటిది గురు పూర్ణిమ. పూర్ణమైనటువంటి గురుతత్వాన్ని, గురుదేవుణ్ణి అంతరాంతరాల్లో ప్రతిష్ట చేసుకుని దానిని ఇది అర్చించుకునేటువంటి రోజు ఏది? గురు పూర్ణిమ. ఎటువంటి సేవ చేయనివ్వండి, అది గురు పూర్ణిమ. గురు పూజ కాకపోతేగా నీకు తేడా ఉన్నది, కానీ గురుదేవుడు మాత్రం నిరంతర గురుభావన కలిగి, గురుభావన కలిగి అక్కడ ఇది ఆ అంతిమ యాత్రైనది. తెల్లవారుజామున ప్రార్థన చేసుకుంటుంటే అది కూడా గురుభావన. నువ్వు ప్రసాదం తీసుకుంటే గురుభావన, ఇంటికి వెళ్లి స్నానం చేస్తే గురుభావన, లోపల ఉన్నదాన్ని వదిలిపెడితే మలాన్ని ఇలాగే వదిలిపెట్టాలరా అని గురుబోధ శ్రవణం, గురుబోధ ద్వారా వినడం. కడుపు ఖాళీ చేసుకుంటే కదా పైనుంచి నువ్వు ప్రసాదం తీసుకునేది. అలాగే నీ హృదయం కూడా ఖాళీ చేసుకుంటే మధురమైనటువంటి గురుబోధని మనం నింపుకోవచ్చురా అని మళ్ళీ అక్కడ గురుబోధ. ఎక్కడ ఉన్నది? సద్భావన కలిగి ఉండాలి. సంకల్ప వికల్పాలు మనస్సులు కలిగి ఉన్నాయి కాబట్టి ఆ మనస్సు నిరంతరము కూడా సద్భావన, సత్సంకల్పం కలిగి నిరంతర గురుభావనతో మన జీవితాన్ని పవిత్ర చేసుకోమని హెచ్చరిక చేస్తున్నారు శ్రీ గురుదేవుడు. నగురోరధికం 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 శివశాసనతః 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 నగురోరధికం 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 హరిశాసనత 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 హరిశాసనత
గురోరధికం గురు శాసనత నగురోరధికం గురు శాసనత నగురోరధికం గురు శాసనత నగురోరధికం గురు శాసనత నగురోరధికం మన శాసనత నగురోరధికం మన శాసనత ముందర గురుపాదాన్ని ఆశ్రయించిన తర్వాత ముఖ్యంగా మనం గుర్తించాల్సింది, గురువు కంటే అధికమైనటువంటిది ఇంకొకటి లేదు అన్న విషయాన్ని పూర్తిగా మనం అనుభవించాలి. తెలుసుకోవడం కాదు, చదువుకోవడం కాదు, అనుకున్నాను అనుకోవడం కాదు, అనుకునే లోపల పాలు పొంగిపోతాయి. ఇక్కడ అనుకునే లోపల ఇది ఆగి వెళ్ళిపోతుంది. కానీ అనుకోవడం కాదు, అయిపోవాలి. అనుకోవడం కాదు, అక్కడ ఏమైపోవాలి, మనసు అయిపోవాలి, దాన్ని అనుభవించాలి. గురువు కంటే అధికమైనటువంటిది ఇంకొకటి లేదు. ఎవరండి చెప్పింది? నా అనుభవం. ఎవరో చెప్పడం ఏంటి? అదేంటండి, గురుగీతలో చెప్పబడి ఉన్నదే కదా. ఎవరు చెప్పారు? గురుగీతలో చెప్పబడి ఉన్నది, కానీ దాన్ని గురుదేవుల అనుగ్రహంతో నేను అనుభవిస్తున్నానండి. ఎవరండి చెప్పేది? గురువు అంటే ఎవరు? గురువు అంటే ఒక రూపం కాదు, గుణ రూపరహితమైనటువంటి వాడు, గుణము లేనటువంటి వాడు, రూపము లేనటువంటి వాడు, నామం లేనటువంటి వాడు, క్రియాశలంటే లేకుండా ఉన్నటువంటి వాడు, నిపుణమైనటువంటి ఆ నిరాకార స్వరూపుడు మనను అనుగ్రహించడానికి ఒక రూపధారణ చేసి వచ్చినట్టుగా, మన మధ్య మెలిగినట్టుగా, మనని తరింపజేయడానికి మనం ఈ దేహాన్ని ఆశ్రయించి దీన్ని దాటలేకపోతున్నామని, ఈ తనువును దాటలేకపోతున్నామని, ఈ రూపనామాల్లో పడి కొట్టుకుపోతున్నామని పోన్లేదా? నేనే మీ దాకా దిగి వచ్చి మీ వల్లే ఉంటూ మీ మధ్యలో ఉంటూ ఉన్న అసలుతత్వాన్ని గుర్తింపజేస్తానని ప్రతి అవతారంలో కూడా గుర్తింపజేస్తూనే ఉన్నా. దాన్ని గుర్తించినటువంటి వాళ్ళు ఎవరు? నిజంగా ఆశ్రయించి అనుభవించినటువంటి వాడు. మారుతి అలా అనుకున్నాడండి ఆంజనేయ స్వామి గారు. ఆంజనేయ స్వామి గారు అలా అనుభవించాడు. నిజమైనటువంటి సమర్థుల దగ్గర ఉన్నటువంటి మరి శిష్యులందరూ కూడా అట్లా. ఆది శంకరాచార్య స్వామి దగ్గర ఎట్లా నేర్పించారు ఆయన? పద్మపాదులే వారు. రామకృష్ణ పరమహంస వారి దగ్గర వివేకానంద మహారాజ్, ఇటువంటి ఇత్యాది మహాభక్తులు ఎంతెంత మంది. జ్ఞానదేవుడు, నామదేవుడు, ఎక్కడ చూస్తే ఎక్కడ ఎలిపినా ఎన్ని అనుభూతులు చెప్పినా ఇది నేర్చుకోవడానికి గురుపాదాన్ని ఆశ్రయించాల్సిందే. గురుపాదమును ఆశ్రయించాలి, గురుపదమును అనుసరించాలి. గురుపాదమును ఆశ్రయించాలి, గురుపదమును అనుసరించాలి, ఆచరించాలి, నువ్వు అనుభవించాలి. లేకపోతే దొరికేది కాదు. ఇది మాటలతో వెళ్ళబుచ్చొద్దు. జీవితాలు అయిపోతున్నాయి, ఆయుష్ అయిపోతుంది, సంవత్సరాలు గడిచిపోతున్నాయి, కాలం వెళ్ళిపోతుంది. ఎవరు ఆపగలిగేది లేదు ఇక్కడ. కానీ ఉన్నది ఒక్కడే, ఒక్కటే పాదం, అది నువ్వు ఆశ్రయించిన పాదం. నువ్వు శివుని నమ్మితే ఆ పాదాన్ని ఆశ్రయించు. కానీ ఆ పాదంలో ఉన్నటువంటి గొప్పతనాన్ని గుర్తింపజేసే అటువంటి పరశివ స్వరూపుని గుర్తించు. నువ్వు రాముని ఆశ్రయించితే ఆశ్రయించు, నువ్వు మార్చుకోవాల్సిన అవసరం. రాముని తత్వాన్ని గుర్తింపజేసే అటువంటి గురు రామచంద్రుడు ఆశ్రయించు. నీకు తత్వాన్ని గుర్తింపజేసేటువంటి వాళ్ళు ఉండాలి. అందుకనే ఆ భగవానుడు కూడా గీతలు ఏం చెప్పాడు, అవ్యక్తం వ్యక్తి మాపన్నం మన్య అంటే మా అబుద్ధయ, బుద్ధి లేనటువంటి వాళ్ళు నన్ను వ్యక్తిగా తలుచుకుంటున్నారయ్యా, నా అసలు స్వరూపం అవ్యక్తమే. వ్యక్తం అంటే కంటికి కనిపించేటువంటిది, వ్యక్తం అయ్యేటువంటిది అని. అవ్యక్తం అంటే కనబడనటువంటి. నీ ప్రాణాన్ని కనిపిస్తుందా, నీలో ఉన్న చైతన్యం కనిపిస్తుందా, రాత్రి మామూలు ఏమైనా కనిపించిందా, పొద్దున ఏమైనా మామూలు కనిపించకుండా పోయిందా మీకు? రేపు ఉత్తరం మనమే అంతే కదా, మనం అంతే కదా. మరి ఇప్పుడు ఏమైనా కనిపిస్తుందా, తర్వాత కనిపించకుండా పోవడానికి? ఇది కంటితో గాని చెవితో గాని ఇంద్రియాలు అందేటువంటిది కాదు, ఈ ఇంద్రియాల చేత అది గుర్తింపబడేటువంటిది కాదు. మరి ఏంటండి ఉన్నది ఇంద్రియాలు గుర్తింపబడవచ్చు? నువ్వు దాన్ని ఆశ్రయించి గురువులు చెప్పినట్టుగా చేస్తే, మా ఆత్మలు ఆశ్రయించినట్టుగా అనుసరించి, వాడు చెప్పినట్టుగా అనుసరిస్తే తప్పకుండా నువ్వు దానిని అనుభవిస్తావు. నీ వీపు నీకు కనిపించనంత మాత్రం చేత వీపు లేదందామా? ఇక్కడే ఉన్నది కదండి, కొన్ని వీపు దాకా కల్లా ఇంత చూడడానికి. ఆహాహా నా తల్లి ఎంత గొప్పవండి, ఎంత గొప్పవంటే ఇంకొక కళ్ళజోడు కూడా వచ్చింది డబ్బులు పెట్టుకొనుకొని. ఏమండి కలిగ మళ్ళీ ఒకటి తప్పదు కదా, ఎందుకని మన అవసరం కోసం. కానీ ఇంత ఉపయోగపడుతున్నాయే, నా కంటిని నేను చూడాలనుకున్నానండి, నా కంటిని నేను చూడాలనుకుంటే అవుతుందా? నా కంటిని నేను చూడగలుగుతున్నానా? పోనీ కంటి దాకక్కర్లేనండి, ఈ మున్న ఈ చిన్న మున్న అయినటువంటి కంటికి కొంచెం ఆశ్రయం ఇచ్చినది ఈ కన్ను, దాన్ని ఏమో చూడగలుగుతున్నానా? బోల్డ్ ఎంత ఉంది దానికి, ఐబ్రోస్ ఉన్నాయి, కింద పైన రెప్పలున్నాయి, అబ్బో ఇక్కడ గొండు గుంట కూడా ఉంది, చిన్న గుంట ఏమండి. ఇదంతా చూడాలనుకున్నా చూడగలుగుతున్నానా? దీని దగ్గర ఉన్న ఇది కూడా కనిపించడం లేదండి, నా వేలు కనిపిస్తుంది కానీ ఇక్కడ మాత్రం కనిపించట్లే, పోనీ అది కనిపించట్లేదు. పోనీ ఇంత గుండ్రంగా ఉన్నటువంటి ఈ ఓవెల్ షేప్ది ఒక మొహంలో అమర్చబడింది కదా, నా మొహం చూద్దాం అనుకుంటున్నానండి, నా చేయి కనిపిస్తుంది కానీ కనీసం కొంతవరకు మొహం కనిపించట్లేదు. లేదంటామా? మొహం లేదన్నామా? బే అదేంటండి మొహం లేకపోతే తలక ఎలా ఉందండి? కొన్ని తలకే కనిపిస్తుందా? మొహం లేకపోతే మొహం కనిపించకపోతే తలకే కనిపిస్తుందా? తలకే కనిపించట్లే. భలేవారండి తలకాయలేదుగా మొహం, అది ఇది కాబట్టి మన పెద్దవాళ్ళు ఏమంటారు, నీకు అసలు మెడమే తలకాయ ఉందా అంటారు. ఏంటి అది ఒక మాట, కోపరాలంటే నీ మెడ మీద తలకాయ ఉన్నాడు ఎవరో చేస్తారా, నీ మెడ మీద తలకాయ ఉందా అంటే ఒప్పుకోక ఏం చేస్తా ఉందండి, కానీ కనిపిస్తుందా అనిపించట్లేదు. మరి మెడ మీద తలకాయ చూడాలంటే ఏం కావాలి? గబగబా వచ్చేసానండి, వచ్చి కాటి కింద పూసుకున్నాను అంటే నేను ఎవరు చెప్తున్నారు, ఇంకొకరు చెప్తున్నారు. ఏంటమ్మా అలా కాటికలా పూసుకుని వచ్చావు? ఒక్కోసారి బొట్లు సర్దుతుంటారు అందరూ వచ్చి, అయ్యో అలా కాటు చేసుకున్నావేంటమ్మా, కారుతుంది ఏం చేస్తావు, బయట నుంచి ఎవడొచ్చింది ఎవడొచ్చి కారుతుంది కిందకి, అది ముక్కు కూడా ఏడిపోయిపోయింది. నాది నా గుర్తు నాకు వేయట్లేదు, ఎదట వాళ్ళు తెలిసి చూస్తున్నారు వాళ్ళు. అంటే భగవంతుడు కూడా అంటున్నాడు, ఎంతసేపు నేను నేను అని మేను చూసుకునే అలవాటు చూసుకునే అలవాటు నీకు బాగా ఉండిపోయింది, కాబట్టి నీ మేనే నీ కనిపించకుండా పోతాంది, కానీ నీ కళ్ళు తెరిస్తే ఎదుటివన్నీ కనిపించేటి చేశాను రా, అన్నిట్లో ఉన్న సత్యాన్ని గుర్తిస్తే నీలో ఉన్న సత్యం అదే అయ్యున్నది. సర్వవ్యాపకంగా ఉన్నటువంటి సత్యాన్ని కనుక నీ జీవితం గుర్తిస్తే నీ జీవితం అందులో ఒకటిరా, నీ జీవితం అందులో లేకపోతే కదా. కాబట్టి నీకు నువ్వు చూసుకోవాల్సిన అవసరం లేదు, నీకు నువ్వు చూసుకుంటే అంటే ఎక్కడికక్కడ మనకి లోతట్టైనటువంటి అసలైనటువంటి మూలానికి కీలకమైనటువంటి దాన్ని గుర్తించడానికే మహాత్ములు ఇటువంటి. ఇక అంతగా నీ మొహం నువ్వు చూసుకోవాలంటే కొంతమంది అంటారులేండి, ఏదో కొన్ని పాటల్లో ఉంటుంటుంది, నీ కళ్ళల్లో నా మొహాన్ని చూసుకుంటాను, ఆహా నీ చెక్కిలి ఎంత అందము, నీ బుగ్గలో నన్ను చూసుకున్నాడు, ఎవడికాడు కనిపిస్తాడు చౌడ మొహాన్ని వేసుకుని, చౌడ మొహాల్లో నా మొహం బొట్టు కనిపిస్తుంది అంటండి, అదేదో ఆ ప్రేమల్లో పోయి వాడుకుంటారు అంతే వాళ్ళు. అంటే ఏంటంటే పాపం అది మెల్ట్ అయిపోయి ఆ లక్ష్మి వీళ్ళ చేతిలోకి వచ్చేస్తారే పాపం, అప్పుడు వచ్చు దోశ, అలా ఏం కనిపిస్తా జడమైన అర్థంలో చూసుకుంటేనే కనిపించుకుంటాం మనం. ఈ చైతన్యంతో కలిగిన ఈ బొమ్మల్లో మనం చూసుకోవాలంటే ఈ బొమ్మల్లో చూసుకోవటం, చైతన్యం అనే బొమ్మల్లో తనను తాన ఈ మొహాన్ అనేటువంటి ఈగో ఈ ప్రకాశం ఈగో ఈ చైతన్యం ఏది తోలు తోలుతో కూడినటువంటి దీన్ని చూసుకోవాలంటే మాత్రం చూడలేవు నువ్వు. నువ్వు ఇంకో చైతన్యంలో నువ్వు నిన్ను నువ్వు చూసుకోవాలి అంటే ఏది చూడాలి, అందులో ఉన్న చైతన్యాన్ని నువ్వు గుర్తించినప్పుడే అనుభవించినప్పుడే నిన్ను నువ్వు గుర్తించగలుగుతావు. నువ్వు బాహ్యమైనటువంటి మోహాన్ని చూసుకోవాలంటే జడమైన అద్దమే కావాలి. నిలువుడు అద్దం పెట్టుకుంటావో, చిన్న అద్దం పెట్టుకుంటావో, అంటే కంటి లాంటి అద్దం పెట్టుకుంటావో, హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకుంటా ఎంత అద్దం పెట్టుకుంటావో. కొంతమంది దగ్గర ఉందండి కాటికి దానికి ఉంటుంది, ఇంతే అర్థం ఉంటుంది కాటికి మాత్రం, అని అంత అర్థమే పెట్టుకుంటావో నీ కర్మ నీ ఓపాన్ శక్తి. కానీ ఏది చూసినా జడమే. నువ్వు చూసుకునే అర్థం ఈ మొహం కనిపించిందంటే అది జడమే, కానీ ఈ శరీరం అనేటువంటిది కనిపించేది అది దానిలో ప్రాణం లేదు, చైతన్యం లేదు. తప్పుకుని చేయజారి కింద పడింది, పెద్దలే నాలుగు ముక్కలైంది, ముక్కలైనా వెళ్ళేదనుకోండి, అది తీసి చూసుకున్నామంటే మన పెద్దవాళ్ళు చెప్పున్నారు బద్దలైన అద్దంలో నీ మొహం చూసుకోకూడదు, అది మంచిది కాదు, ఎందుకంటే నువ్వు కూడా బద్దలైపోతావాలి. మళ్ళీ చూసుకుంటావా, ఖచ్చితంగా చూసుకో. ఎవరిని అంత ముందు చూసుకుంటే ఏదో మొహం కనిపించింది, ఇప్పుడు కింద పడి బద్దలైన తర్వాత ఎన్ని ముక్కలు ఉన్నాయో అన్ని ముఖాలు కనిపిస్తుంటాయి, కానీ ఎక్కువ ముఖాలే కనిపిస్తున్నాయి కదా, చూసుకోవచ్చు కదా ఇన్ని ముఖాలు ఎక్కడి నుంచి వచ్చినాయని పెద్ద డౌట్ రాకుండా మన పెద్దలు ఏం చెప్పారంటే అర్థమైన ముక్కలైన అద్దంలో నీ మొహం చూసుకోకూడదు. అందుకని బద్దలైపోయిన మనస్సులో నిన్ను నువ్వు చూసుకుని నువ్వు చాలా వ్యామోహ పడుతున్నావు, రకరకాలుగా నీ జీవితాన్ని పంచిపెడుతున్నావు. ఆ పంచిపెట్టడంలో నీకు ఇన్ని రకాల జీవితాలే, ఉన్నదొక్కటే జీవితం. తనను తాను గుర్తించడం, తనను తాను గుర్తించేటువంటి అటువంటి స్థితిని ప్రసాదించేది ఎవరు అంటే ఒక్కడే, అన్ని తానే అయ్యుండి మళ్ళా దీనికి విభిన్నంగా ఉంటూ నీలోనే ఉన్నటువంటి సత్యాన్ని గుర్తింపజేసేటువంటి వాడు గురువు ఒక్కడే. అటువంటి గురువుని సమర్థులైనటువంటి గురుపాదాన్ని మనం మనస వాచ కర్మణ అక్కడ త్రికరణ శుద్ధిగా ఆశ్రయించి కనుమన ధనములు ఎందుకని గురువులు ఇస్తావా ఇస్తావా అని ఎందుకు తీసుకుంటున్నారు, మనం ఎందుకు అని కూడా మనం నిలబెట్టుకోలేకపోతున్నాం. అక్కడ జనక మహారాజు వారు ఇచ్చిన మాటను ఎలా నిలబెట్టుకున్నారు, శివాజీ మహారాజ్ అంటే జనక మహారాజు వారంటే మరి ఎంతెంత మంది మహాత్ములు తనుమన ధనాన్ని ఇచ్చారు అన్న తర్వాత మళ్ళా మాట్లాడలే వాళ్ళు, ఏమైపోయారు స్టాచ్యూ ఏమైపోయారు. జనక మహారాజు వారికి ఒకసారి ఇది రికాబులో కాలుమోపేంతలో ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించేటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా, నిజమైనటువంటి మనం వాళ్ళ గురించి మాట్లాడుకోవడానికి కూడా కాలమేమో అనిపిస్తుంది ఒక్కోసారి, అంత గొప్పవాడు వాడు. అనేసరికి ఈయనకి ఎంత తితీక్ష పెరిగినదో ఎవరైనా, ఏది గుర్రపు రికాబులో కాలు పెట్టేంతలో నాకు ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా సభలో అన్నాడు, ఒక్కళ్ళు తలెత్తి లేచి వస్తే వట్టు. క్షణంలో ఆత్మజ్ఞానాన్ని ఎవరిస్తాం, ఇన్ని సంవత్సరాల నుంచి ఇన్ని గ్రంథాలు చదువుతున్నాం కానీ ఏ ఒక్కనాడు ఆ పుస్తకంలో ఉంది ఈ పుస్తకంలో ఉంది అంటేనే కాని ఈ మస్తకంలో ఇంత అనుభూతి ఉన్నది అనేది ఇది ఉంటేనే అది ఉంటేనే అనేది గుర్తించలేకపోతున్నాం. ఎవరికి వాళ్ళు తప్పుకుంటున్నారు, ఆ సమయానికి వచ్చాడు ఆయన అష్టావక్ర మహామ, ఆ సమయానికి వచ్చాడు ఆయన. ఎందుకని అది దాగి ఉంటారండి ఆ మహాత్ములు కూడా, ఆ సమయం వచ్చేసరికి ఆవేదన ఎక్కడ వస్తుందా, నేను రెడీ ఆవేదన ఎక్కడ ఉన్నదో ఆనందం అక్కడ ఉంటుంది, అది గుర్తించండి. ఎప్పుడు నిరీక్షణ ఎక్కడ ఉన్నదో సాధన అక్కడ ఉంటుంది, వెంటనే ఆవేదన ఎక్కడ ఉన్నదో ఆనందం అక్కడ ఉంటుంది. ఇంతనే ఆవేదన పడుతున్నాడు ఆయనకి, ఎక్కడ ఎవరు ఎవరు ఈ కాబట్టి కాలు మోపేంతలో నాకెవరు ఆత్మజ్ఞానాన్ని ప్రసాద్. వెంటనే మహారాజా అని కూడా ఆశీస్సులు ఆశీర్వచనం చేసుకుంటూ వచ్చాడు ఆయన అష్టావక్ర మహాముని. మహారాజు కూడా కూర్చుని రండి ఆసనాన్ని గ్రహించండి అల్లే, ఆయన కూడా ఎలా వెళ్ళారు, కాళ్ళకేమీ లేవు, ఎవరిని పిలవాలా, చేతుల ఆధ్వం లేదు, ఎవరున్నారో లేదు లేదు, పడుతున్నాడా లేస్తున్నాడో తెలీదు, గబాగబా పరిగెత్తుకుంటూ ఎదురు వెళ్లారు గురువులు. నాకు సమర్థులైన గురువులు వచ్చేస్తున్నారు, గబగబా వెళ్లి ఆశ్రయించి ప్రభు రండి దయచేయండి దయచేయండి అని వారికి ఉన్నతాసనమిచ్చి కూర్చోపెట్టి అప్పుడు పాదాల చెంత చేరాడు. చేరిన తర్వాత స్వామి రెడీ ఎలా అంటే అప్పుడు గుర్రం తెప్పించడానికి లేట్ అయింది అంతే, రికాబులో కాలు మోపేందుకు ఆత్మజ్ఞానానికి గుర్రం తెప్పించడానికి లేట్ అయింది అంతే. గురుదేవులు కూడా అట్లా ఆత్మజ్ఞానం కావాలా ఈ క్షణం ఇస్తా, కానీ నేను చెప్పినట్టు చేయాలిగా, నేను చెప్పినట్టు చేసి నీకు రాకపోతే నా చెవు వాయించుకుంటా అని మాట ఇచ్చేటువంటి మహాత్ములు సమర్థులైనటువంటి వారు మన గురుదేవుడు. మన గురుదేవులు అలా అనుకునేవారు. నీ కలగకపోతే చూడు చెవి చేస్తా, ఆ చూడు చేయమనేవాడు. కరెక్ట్. ఒకవేళ చెప్పింది జరగకపోతే షూట్ చేయండి కావాలంటే. ఎవరండి అలా చెప్పేది? చెప్పుకు వెళ్ళిపోవడమే తప్ప ఇంత అథారిటీతో చెప్పేటువంటి సమర్థులైనటువంటి గురువులు ఎక్కడండి? అందుకే ఇక్కడ వెంటనే స్టడీ అయినా ఆత్మజ్ఞానం అంట. ఎందుకంటే ఆత్మ జ్ఞానం అనేటువంటి రెండూ లేవు, ఆత్మజ్ఞానానికి విభిన్నంగా తాను లేడు అక్కడ. అసలు అందులో చూడండి అంత ఉంది గొప్పతనం. అది గుర్తింపు చేసేటువంటి వాడు గురువు. సమయం ఆసన్నమైనటువంటి అక్కడ జనక మహారాజు రికాబులో కాలు పెడుతున్నారు. మహారాజా రెడీ అయినా? ఆ రికాబులో కాలు పెడుతున్నారు. మహారాజా తనుమన ధనాన్ని ఇచ్చేసి ఫస్ట్ పాయింట్ అది అంతే. నిలిచిపోయాడు ఆయన రికాబులో కాలు పెట్టాలి, ఉండిపోయాడు ఆయన. ఎందుకంటే అన్నమాటని అన్నట్టుగా ఆచరించాడు. ఇంకా అయిపోయింది, వచ్చిన పని అయిపోయింది. అవేగా మన హింసించేది ఇక ఎలా చేశాడు ఆయన? తనుమన ధనాన్ని త్రికరణ శుద్ధిగా ఇవన్నీ వెంటనే తర్వాత ఎలా చెయ్యాలి? మాట వరుస కాదు, ఏదో టైంగా మాట అంటే పోలే అని అంటాం కాదు, త్రికరణ శుద్ధిగా వెంటనే కదల్లే. ఇంకా అయిపోయింది, వచ్చిన ఆయన పని అయిపోయింది. ఆయన కూడా ఆవు పాలు పితికేంత సమయం కూడా ఎక్కడ ఉండదు, గబగబా వెళ్ళిపోయారు. ఆయన కూడా వెళ్ళిపోయారు, వచ్చిన తర్వాత వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే అందరూ చూశారు, మహారాజా అన్నారు, కనురెప్ప వేయటల్లా, కాలు తీయటల్లా, మహారాజు పల్లగటల్లా, ఆకలి తప్పులు లేవు, సమయం వెళ్ళిపోతుంది, కుదిపారు మహారాజా అన్నారు, పల్లగిటెల్లా లాభంలే. ఇక చుట్టూ అందరు కూడా రకరకాలుగా గొడగొడగొడగొడలాడుతున్నారు. ఏమని ఏంటిది, ఏమైనా మంత్రం ఇచ్చి మంత్రం పెట్టిల్లారా, మాయలు చేసినట్టున్నాడు వచ్చిన ఆయన అన్నారు. అంటే వైద్యులు కూడా పిలిపించారు, వాళ్ళ వల్లే కదా, భూతప్రేత వాళ్ళ వైద్యులు కూడా పిలిచి, భూత వైద్యులు కూడా పిలిచారు, వాళ్ళ వల్ల కూడా కాలే. ఇప్పుడు చాలా మంది కొంతమంది ఇళ్ళకి వెళ్తున్నట్ట, కొంతమంది ఇళ్ళకి వచ్చి మీ ఇల్లు చూస్తూ ఉంటున్నట్ట. ఇల్లు చూసిన తర్వాత మన స్వామివారి మూర్తిని చూడగానే అమ్మో ఈయన ఉన్నారా, ఇంకా ఆయన ఉంటే నేను చూసేది ఏం లేదని వెనక్కి తిరిగిపోయేది ఒక్కో చోట. ఆయన అనగా ఉంటే నేను మీ ఇంట్లో అడుగు పెట్టాను. మన వాళ్ళు కూడా కొంచెం చేస్తారు కదా, ఇల్లు చూపించడానికో జ్యోతిష్యం చూపించడానికో తీసుకెళ్లాను. ఆయన కనుక ఉంటే నేను మీ ఇంట్లో నేను చెప్పడానికి లేదు, ముందు ఆ ఫోటో తీసేయండి. ఆ ఫోటో తీస్తే మా ప్రాణం వాడుకోవడమే. కానీ దేన్ని గురువుని ఆశ్రయించిన తర్వాత, సమర్థులైన గురుపాదాన్ని ఆశ్రయించిన తర్వాత ఇంకక్కడ ఏ నక్షత్రాలు గ్రహాలు ఇంకా ఏమైంది అన్ని పలాయన చెత్తగించాల్సిందే. మామూలు వాటిలోనే గురుగ్రహం కనుక వీక్షణ ఉంటే సత్యమాదోషాలు ఏమి వర్తించు. ముగ్గు గురుగ్రహానికే ఉన్నప్పుడు గురువు అనుగ్రహం కలిగిన వాళ్ళం మనం. గురుగ్రహం ఉంటేనే అక్కడ చక్రంలో ఇంకా ఎటువంటి గ్రహం దోషం లేదని ముందుకు వెళ్తున్నాం. మరి గురుగ్రహం కాదు అక్కడ, మనకి గురువు అనుగ్రహం. గురువు అనుగ్రహం ఉన్న చోట మనకి ఇంకా దేనికో తెరవాల్సిన అవసరం ఏంటండి? దేనికి గెలవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దృఢ నిశ్చయ, నా ప్రభు ఉన్నాడనే దృఢ నిశ్చయం మనకి కలిగి ఉండాలండి. అక్కడ ఏమీ లేవు, అయిపోయింది. ఇప్పుడు కూడా ఆ మహాత్ముడు ఎక్కడ అని ఎదగడానికి బయలుదేరారు వాళ్ళందరూ. ఆయన వెళ్ళిపోయాడు మళ్ళా అనుగ్రహించాడు. అది కూడా ఆయన దొరకడం అంటే ఎట్లా అంటే అనుగ్రహించాడు. స్వామివారు కూడా శ్రీ గురుదేవులు వారు నడుస్తుంటే వెనకాల నడుస్తుండేవాళ్ళం. ఎలా నడుస్తుండేవాళ్ళం? నడక కాదది, స్వామివారి నడక చక్కగా మెల్లగా అడుగులేసినట్టే ఉండేవారు. కానీ వెనకాల వాళ్ళు మాత్రం అని పరిగెత్తినా కూడా అందకుండా, అంత పరుగులు ఎత్తినా కూడా స్వామివారితో కలిసేవాళ్ళం కాదు నా చిన్నతనంలో. కానీ గురుదేవులు అనుగ్రహించేవారు మధ్యలో. అనుగ్రహించేసరికి అప్పుడు మేము చనిపోయాం, మేము అందుకున్నామని ఒకళ్ళ మీద ఒకళ్ళ పడి బాబుజీకి దగ్గర ఎవరుంటామంటే ఎవరెళ్తాం, ఎవరు నుంచుంటామంటే ఎవరు కూర్చుంటామని ఇలా ఉంటూ ఉంటే కొంతమంది ముందే వెళ్ళి ఈ పడవల్లోనూ అక్కడ మన శివరాత్రికి అక్కడ చెప్పవలసి ఉండేది. లేకపోతే ఇవి సిద్ధాంతం పెట్టి స్నానాలు అవి ఉంటుండే, నాలుగు పడవలు పెడుతుంటారు. పెడుతుంటే బాబుగారు వచ్చి పడవలో కూర్చుంటారని పాపం ఈజీ చేసేసేవాడు వాళ్ళు. అయితే కొంతమంది బాబుగారు ఈ పడవలోనే కూర్చుంటారని మొత్తం ఖాళీ లేకుండా ముందు వెళ్ళే వాళ్ళందరూ ఆ పడవలో కూర్చునేవాడు. ఆ తర్వాత వచ్చిన వాళ్ళందరూ అందరూ ఆ పడవ నిండిపోయి బరువు ఎక్కువవుతుందండి, ఇంకెందులో ఎక్కదు, మీరు ఇంకో పడవలో ఎక్కండి అంటే పాపం ఇంకో పడవలో కూర్చోలేక నుంచోలేక మనసు కొట్టుకోలాడుతూ ఉంటే అదిగో నన్నేమో ఆ పని చెప్పింది, ఆవిడెళ్ళేమో బాబుని కుర్చీ దగ్గర కూర్చుంది. కొంతమంది లాజిక్లు ఉంటాయి ఇట్లాంటివి కూడా, మనకేమో వస్తూ ఉంటే గబగబాకల మళ్ళీ వెళ్ళిపోవాలని వాళ్ళకి పనున్నా వెళ్ళలేదు అక్కడే అవి పెట్టాను కానీ నా సంచి నా హ్యాండ్ బ్యాగ్ పెట్టాను కానీ నువ్వు వెళ్ళే సోదరు తెచ్చుడు చాలా మంచి పనం అమ్మ అంటే బాబు పిచ్చి మహాలు వేసుకుని హ్యాండ్ బ్యాగ్ తీసుకురండి వెళ్ళే లోపల వీళ్ళు వచ్చి బాబుగారి కుర్చీ ఉన్న దాంట్లో కూర్చున్నారన్నమాట. కూర్చుంటే బాబు వచ్చి అయ్యో బాబుజీ కుర్చీలో ఎదురున్న స్థానం లేదే అని ఏడ్చే లోపల అంతలేదు అసలైన ఎదుసింహుడు వచ్చేవాడు అనమాట. అసలైనటువంటి స్వామి శ్రీ సద్గురుదేవులు వచ్చేవారు. వచ్చి ఆపడమించి ఆపడవా, ఆపడమించి ఆపడవా, ఆపడమించి ఆపడవా, లేకపోతే జామకాయలు పంచిపెట్టినట్టు అడ్డుపళ్ళు పంచిపెట్టినట్టు లేకపోతే తాండ్రు పంచిపెట్టి తాండ్రం అబ్బాయి మనకి అంటుందా ముక్కలు పెడతారా అచ్చులు పెడతారా ఆహా ముక్కలైనా అచ్చులండి ముక్కలు అబ్బా అదే నీ వ్యవహారం మాటలు అచ్చులండి ముక్క పెడతారు అచ్చిస్తే నాలుగు ముక్కలు అనుకుంటాయి మాతాజీకి ఎలా ఇస్తారులేండి ఒకసనే ఒక పోతారా ఏంటి కానీ మనం అనమాట తర్వాత పిల్లలు పెట్టుకోదు మీ అమ్మని కాదు అయిన తర్వాత అలాగయ్యే మా అదేంటి విసురుతూ విసురుతూ చేస్తూ చేస్తూ ఆఖరి గురుదేవులు వెళ్ళి ఆ చివర ఎక్కడో ఇంకొక పడవలో ఏములో కూర్చునేవారు. కుర్చీ కావాలా గురువులకి ఏమండి కుర్చీలు కావాలా లేకపోతే మంచి పరుపు కావాలా లేకపోతే డల్లపు సీటు కావాలా ఏమండి ఏవి కావాలి వారికి ఏం అవసరం లేదు ఇవన్నీ మనం పెట్టుకుంటున్నటువంటివి. వారికి అన్నిటికైనా గొప్పది ఏంటంటే అంతఃకరణ పవిత్రత ఎవరిదై ఉంటుందో ఆ హృదయంలో తిష్ట వేసి కూర్చున్నానని ఇప్పటి మాట కాదు ఎప్పటి మాట అప్పటి నుంచి ఇప్పటికి మాట తప్పట్లే. వాడు ఉన్నవాడు ఉన్న చోటే ఉన్నాడు, కాకపోతే దాని మీద మనం ఏం చేస్తున్నాం స్టోర్ చేస్తున్నాం. మనం ఏం చేస్తున్నాము హృదయం అనేటువంటి హృదయం అనేటువంటి మందిరంలో భగవంతుడు నిలిచి ఉంటే మనస్సు ద్వారా అనేకమైనటువంటి విషయాదులు అనేటువంటివి పారేసుకుని దాని మీద కనపడకుండా చేసుకుంటున్నాం. రత్నం బయటికి రావాలంటే ఎంత కష్టమండి, పైవన్నీ శుద్ధి చేసుకోవాలి కదా. ఆ పైవన్నీ శుద్ధి చేసుకునేటువంటి ప్రయత్నమే సాధన. గురుదేవులు ప్రసాదించినటువంటి నామ ధ్యానము తత్వ జిజ్ఞాస కలిగి ఉంటే అప్పుడు గురుదేవుడు నామరూపరహితమైనటువంటి వాడు గురుదేవుడు గురువో నగురో అధికం అనేటువంటి విషయాన్ని మనం అనుభవించగలుగుతాం. కాబట్టి గురు పూర్ణిమ అంటే అటువంటి పూర్ణమైనటువంటి భావనని మనందరం కూడా అనుభవించాలి. అనుకోవడం కాదు చెప్పుకోవడం కాదు అయిపోవడం, అటువంటి సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని శ్రీ గురుదేవుడు మనందరికీ ప్రసాదించుగాక. అటువంటి ఆయురారోగ్యశ్వర్యాన్ని అటువంటి అఖండ భక్తి జ్ఞాన వైరాగ్యమును అఖండ సాధనా సంపత్తిని శ్రీ సద్గురుదేవులు మనందరికీ ప్రసాదించుగాక. సుఖీభవ సుఖీభవ హరే ఓం. ఇంతవరకు ఏ గురుతత్వాన్ని గురించి అయితే మాట్లాడుకున్నాము, ఎవరు ఏ పరమాత్మను ఆశ్రయించారో ఏ గురు పరమాత్మను ఆశ్రయించారో ఆ గురువులు ప్రసాదించినటువంటి లక్ష్యార్థాన్ని లేదు మీరు నమ్మినటువంటి ఆ దేవుని దివ్య చరణారవిందాల్ని మనసులో ధారణ చేసి కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుని కార్యక్రమాన్ని ముందుకెళ్దాం. అందరూ మూడుసార్లు ప్రణవాన్ని పూరించండి, నడువులు వంచకుండా వీలైనంత వరకు ధీరత్వంగా నిలిచి కూర్చోండి. మనస్సుని మనకి దాస్యం చేసేట్టుగా చేసుకోవాలి గాని మనస్సుకి మనం దాస్యం చేయకూడదు. కాబట్టి అటువంటి మనస్సుని శ్రీ గురుదేవుని దివ్య చరణారవిందంలో ఏకాగ్రత చేసి అందరం కూడా మూడుసార్లు ప్రణవాన్ని పూరించుకుందాం. Oh.